Disclaimer: all the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
ఇప్పుడు మీ కోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 18, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మీరు వింటున్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 18, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఆ మడిసన్న కాసంత కళాకోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు, ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను.
సిద్ధమైన మరి
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో us on twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. నేను మీ శ్రీ సత్య గౌతమి. ఈరోజు కార్యక్రమాల్లో ముందుగా సైన్స్ పరిశోధన ఈ భాగంలో ముఖ్యంగా మనం వైరల్ స్ట్రెయిన్స్ గురించి చర్చిద్దాం. వైరల్ స్ట్రెయిన్స్ అనేవి అంటే ఒక వైరస్సే పలు రకాల స్ట్రెయిన్స్గా ప్రజలలో సోకడం. ఈ వైరస్లో కూడా నిరంతరం ఒక ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒక వైరస్ మరొక వైరస్తో కలిసి సుపీరియర్ స్ట్రెయిన్గా మారడమో లేదా మైల్డ్ వైరస్గా ఉద్భవించడం, క్రొత్త వైరస్ను పుట్టించడము జరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాక్టీరియాతో కూడా కలిసి మరో క్రొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుందన్నమాట. ఈ క్రొత్త రూపం అనేది అది మొదటి వైరస్ కన్నా బలోపేతంగా ఉండవచ్చు లేదా మైల్డ్గానైనా ఉండవచ్చు. వాటి మధ్య ఎవల్యూషనరీ ప్రక్రియలో అవి ఆ రెండు వైరస్లు లేదా వైరస్ ప్లస్ బ్యాక్టీరియా రెండు బ్యాక్టీరియాల కూడా కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఈ వైరస్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ ఆ వైరస్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ రెండు కూడా కలిసినప్పుడు ఒక క్రొత్త వైరస్ పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వైరస్లో ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వైరస్ కొత్త కొత్త వైరస్లు పుడుతున్నంత త్వరగా వ్యాక్సిన్స్ అనేవి ప్రిపేర్ చేయలేరు. ఎందుకంటే ఒకసారి వైరస్ అటాక్ చేసిన తర్వాత మనిషిని ఆ మనిషి యొక్క లక్షణాలు లేదా ఆ పర్టికులర్ స్ట్రెయిన్ యొక్క విరులెన్స్ అంటే ఎంత విషపూరితమైనది అవన్నీ అంచనా వేసుకుంటే తప్ప, పైగా దానిపైన ఎంత పరిశోధన జరిగి ఏ పర్టికులర్ ఎలిమెంట్ వల్ల ఇంత విషపూరితమైంది వైరస్ అందుకే ఇన్ని దుర్లక్షణాలతో మనిషిని అటాక్ చేసింది, ఆ మనిషి చనిపోయాడు, ఇవన్నీ కూడా పరిశోధన చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ పైన రీసెర్చ్ చేసి దానిని నిర్వీర్యం చేసేటట్టు వ్యాక్సిన్ని తయారు చేయాలి. సో దీనికి కొంత టైం పడుతుంది. కొంత ఏంటి, చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టి దాన్ని క్లినికల్ ట్రయల్స్లో ఎంతోమంది మీద ప్రయోగించి అది ఎంత పనితనాన్ని ఇస్తుంది ఇవన్నీ అంచనా వేసుకుని మార్కెటింగ్లో పెట్టేసరికి సో హ్యూజ్ టైం పడుతుంది. ఈ లోపల ఎన్నో రకాల వైరల్ స్ట్రెయిన్స్ అనేవి తయారైపోతూ ఉంటాయి గాలిలో. కాబట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా వైరల్ ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోమని చెప్తూ ఉంటారు. ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా తిరిగి ఫ్లూ అటాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఒక భిన్నాభిప్రాయం వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫ్లూ వేసుకోమంటున్నారు, వేసుకుంటున్నాము, అయినా తిరిగి ఫ్లూ వస్తుంది. కారణం మన కారణం జనరల్గా ఏమనుకుంటాము, ఆ మందు పనిచేయలేదు లేదా ఆ మందు సరైనది కాదు, మనకి డాక్టర్స్ అబద్ధం చెప్పి ఆ వ్యాక్సిన్ వేశారు కానీ అది నిజమైన వ్యాక్సిన్ కాదు అనేటువంటి భిన్న అభిప్రాయాలకి మన ఆలోచనలు దారితీస్తూ ఉంటాయి. కానీ నిజానికి అలా కాదు. వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్లో ఒక సర్టెన్ స్ట్రెయిన్స్ని అరికట్టడానికి సరిపడేంత యాంటీబాడీస్ ఉంటాయి. కానీ అవి కాక మనకి ఒక మరో క్రొత్త స్ట్రెయిన్ వచ్చి అటాక్ అయితే ఇది అంత గొప్పగా పనిచేయకపోవచ్చు. అట్ ది సేమ్ టైం మనలో ఉన్న వ్యాధి నిరోధకత అనేది చాలా తక్కువగా ఉంటాయి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి వ్యాధి నిరోధకత శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఒక ఇనీషియల్గా సర్టెన్ సిమ్టమ్స్ వరకు ఏ వ్యాక్సిన్ అయినా ఏ వైరల్ వ్యాక్సిన్ అయినా కూడా రెడ్యూస్ చేస్తుంది. అదర్ దాన్ దట్ ఇంకా మనకి వైరల్ మరొక వైరల్ స్ట్రెయిన్ అటాక్ అయ్యింది అంటే అది మన ఇమ్యూన్ సిస్టము దానిని ఆపలేకపోయింది అని అర్థం చేసుకోవాలి. కానీ వేసుకున్న ప్రతి వేసుకున్న ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా కొంతవరకు దానితో పోరాడుతుంది. అది మరీ బలోపేతమైన స్ట్రెయిన్ అయినప్పుడు బాడీని అటాక్ చేస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకుని తీరాలి. అయితే ఇప్పుడు వైరల్ స్ట్రెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వీటి మధ్య ఎవల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది? అసలు ఒక వైరల్ ఎలిమెంట్ మరొక వైరల్ ఎలిమెంట్స్తో ఇలా కలుస్తాయి, అసలు ఎందుకు కలుస్తాయి అంటే ఇది మన బాడీలో జరిగే ప్రక్రియ. రెండు రకాల వైరసెస్ మన బాడీని అటాక్ అయినప్పుడు ఆ రెండు కలిసి మన మీద విజృంభించినప్పుడు ఆ ప్రాసెస్లో ఆ రెండిటి మధ్య వైరల్ ఎలిమెంట్స్ రెండు కలిసినప్పుడు మరో క్రొత్త బలమైన బలోపేతమైన వైరస్ని పుట్టించే అవకాశం ఉంటుంది. ఆ బలోపేతమైన వైరస్ ఒకసారి గాలిలో రిలీజ్ అయిన తర్వాత మరొకళ్ళని అటాక్ చేస్తుంది. ఇప్పుడు దాని గురించి కొంచెం మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఎలా జరుగుతుంది, అసలు ఎలా జరిగింది, అసలు ఈ ఫ్లూ అనేది చరిత్రలో చాలా పాతది. ఎంత పాతదంటే 1918 నాటిది. 1918 మొట్టమొదట వచ్చిన ఫ్లూని స్పానిష్ ఫ్లూ అన్నారు. ఎందుకంటే ఇది మెక్సికోలో ఉద్భవించింది. అది పొద్దుట సోకితే రాత్రికల్లా మనిషి చనిపోయేవాడట. కేవలం ఈ వైరస్సే కాకుండా ఆ చావులకు న్యూమోనియా లాంటి బ్యాక్టీరియా కూడా తోడై ఉండేదట. అంటే ఏంటి, ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఈ వైరస్ సులువుగా సోకి వాళ్ళ చావుకి ఇంకా దగ్గరగా తీసుకెళ్లేదన్నమాట. న్యూమోనియా వచ్చిన వెంటనే చనిపోడు మనిషి, కానీ ఆ న్యూమోనియా రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ పోతుంది కదా, అప్పుడు ఈ వైరస్ సోకితే ఆ మనిషి చావుకు దగ్గరగా వెళ్ళిపోతాడు. ఈ రెండూ కలిసి మహమ్మారిలాగా ప్రపంచాన్ని గడగడలాడించేది. ఆ రోజుల్లో ఫ్రెష్ గాలి వచ్చే ప్రదేశాల్లో ఉండడము, హెల్దీ లిక్విడ్స్ తీసుకోవడం తప్ప వేరే చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఆ రోజుల్లో మరి వ్యాక్సిన్స్ లేవు కదా, 20 నుండి 50 సంవత్సరాల వయసులోపు వారిని మాత్రము సోకేదిట. దాదాపు 20 నుండి 40% ప్రపంచ జనాభా ఈ రెండిటితో బాధపడుతూ ఉండేవారు, ఈ రెండు ఒకేసారి వచ్చి. ఆ తర్వాత మళ్ళీ 1957లో ఒక క్రొత్త ఫ్లూ వైరస్ దిగుమతి అయింది. ఒక క్రొత్త ఫ్లూ వైరస్ అంటే డిఫరెంట్ స్ట్రెయిన్, కానీ ఆ స్ట్రెయిన్ని కొద్దిమంది మాత్రమే తట్టుకునే పరిస్థితిలో ఉండేవారట. అంటే హెల్త్ అఫీషియల్స్ ఈ మహమ్మారిని జాగ్రత్తగా ఫాలో అవుతే వ్యాక్సిన్ కనుక్కోవడానికి పునాది వేశారు. ఆ ఎప్పుడు 1957లో వచ్చిన కొత్త వైరల్ స్ట్రెయిన్కి వ్యాక్సిన్ కనుక్కున్నారు. కానీ ఆ వ్యాక్సిన్ ఎంతో కాలము అంటే ఎక్కువగా సప్లై చేయలేకపోయారు, చాలా లిమిటెడ్ సప్లై ఉండేది కనుక్కున్న వెంటనే. కాబట్టి ఆ వైరల్ స్ట్రెయిన్ అక్కడికలాగా దాన్ని స్టాప్ చేయడానికి కుదరలేదు. ఈ లోపల అది అమెరికాకు కూడా సోకింది. పిల్లల్ని గర్భిణీ స్త్రీల్ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యేదిట. తగ్గినట్లు తగ్గడం, మళ్ళీ మహమ్మారిలా విజృంభించడం, ఈ విధంగా వైరస్ ప్లస్ న్యూమోనియా రెండూ కలిసిన ఆ స్ట్రెయిన్ చాలామంది చావులకు దారితీసింది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అంటే 1968-69 ఆ టైంలో హాంకాంగ్లో మరో క్రొత్త స్ట్రెయిన్ బయలుదేరింది. దాన్ని హాంకాంగ్ వైరస్ ఫ్లూ, ఫ్లూయెంజా వైరస్ ప్లస్ న్యూమోనియా కలిపి వచ్చిన వైరల్ స్ట్రెయిన్ దానిని పోలి ఉండేదట. దాన్ని పోలి ఉండేది, పైగా అప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు డిఫరెంట్గా తీసుకున్నారు. ఏంటంటే స్కూల్ వెకేషన్ టైంలో ఎక్కువ అంటే దీని ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి అంటే స్కూల్ వెకేషన్ టైంలో ఇది వ్యాప్తి తగ్గేది. ఎందుకంటే స్కూల్ వల్ల అంటే పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారు, ఒకరికి వైరస్తో బాధపడుతున్నా మిగతా పిల్లలందరికీ సోకడము, వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకి ఆ వైరస్ వాళ్ళకు ఇళ్లలో వాళ్ళకు కూడా సోకడము, ఆ విధంగా వ్యాప్తి ఎక్కువ అవుతూ ఉండేది స్కూల్స్ వల్ల కూడాను. అటువంటి టైంలో ఏంటంటే ఈ స్కూల్స్కి వెకేషన్ ఇచ్చేయడము, ఈ వైరస్ గనక చాలా ప్రబలంగా ఉంటోంది అనేటప్పుడు స్కూల్కి వెకేషన్ ఇవ్వడము, ఆ విధంగా కొంచెం వరకు వ్యాప్తిని తగ్గిస్తూ వచ్చేవారు. ఈ లోపల యాంటీబయాటిక్స్ కూడా వచ్చేయడంతో 1968-69 సంవత్సరాలకి అక్కడితో ఈ వైరల్ సింప్టమ్స్ చాలా మట్టుకు సప్రెస్ చేయగలిగారు. సప్రెస్ చేస్తే అది ఏమైందంటే ఒక మైల్డ్ వైరస్గా కొనసాగింది. అంత మహమ్మారి వైరస్ను కూడా చాలా మట్టికి దాని యొక్క విరులెన్స్ని సప్రెస్ చేయగలిగారు ఈ వ్యాక్సిన్స్ ద్వారా, అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి చెందకుండా. ఇప్పటికీ కూడా ఇది ఈ వైరస్ ఉంది, ఈ ఫ్లూ వైరస్, కాకపోతే మైల్డ్ వైరస్గానే కొనసాగుతూ ఉంది. అయితే ఈ లోపల 2009లో ఒక విచిత్రమైన వైరస్గా యునైటెడ్ స్టేట్స్లో మొట్టమొదట అవతరించింది. మొన్నటిదాకా మరి ఇది ఈ వైరస్ అంటే మనం ఇంత కష్టపడి దాని విరులెన్స్ని తగ్గించి యాంటీబయాటిక్స్ ద్వారా అలాగే ఇతర జాగ్రత్తల ద్వారా మైల్డ్ వైరస్గా మనం కొనసాగించుకుంటూ ఉంటే మనము అంటే మొత్తం ప్రపంచం 2009లో హఠాత్తుగా ఒక మహమ్మారి వైరస్ యునైటెడ్ స్టేట్స్లో దాపురించింది. అది ఏంటంటే స్వైన్ ఫ్లూ. అది మొట్టమొదటిసారిగా 15 April 2009 నాడు కనుక్కున్నారు. దీనిని H1N1 వైరస్ అని కూడా అంటారు. అమెరికా గవర్నమెంట్ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. దీనికి మళ్ళీ క్రొత్త రకం వ్యాక్సిన్ని తయారు చేయడానికి నడుం బిగించారు. జూన్ కల్లా 18,000 కేసులు నమోదయ్యాయి అమెరికాలోనే. అమెరికా కాక ఇంకా 74 దేశాలు ఈ వైరస్తో ఎఫెక్ట్ అయ్యాయి. అయినా ఆ రేటులో వ్యాక్సిన్ మాత్రం తయారు చేయలేకపోయారు. కేవలం అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే వ్యాక్సిన్ పొందగలిగారు. ఒరిజినల్గా H1N1 వైరస్ని స్వైన్ ఫ్లూ అనేవారు. అయితే అక్కడతో ఈ H1N1 వైరస్ ఆగలేదు, మరో కొత్త రూపాన్ని దాల్చింది. అది ఏంటంటే H5N1 వైరస్. దీనిని AVS వైరస్ అని అనేవారు. 1977 హాంకాంగ్లో ఉద్భవించింది ఇది. ఇది చికెన్ నుండి పిగ్, పిగ్ నుండి హ్యూమన్కి సోకింది. కానీ అది అప్పటికే ఆగిపోయింది, మళ్ళీ మళ్ళీ విజృంభించలేదు. కానీ 2003 వచ్చేసరికి ఏషియా, మిడిల్ ఈస్ట్ అంతా ప్రాకి పౌల్ట్రీని అంతా నాశనం చేసింది. ఏది? ఈ AVS వైరస్. ఈ వైరస్ సోకిన పౌల్ట్రీకి దగ్గరగా ఉన్న హ్యూమన్స్ని లేదా దాన్ని తినే హ్యూమన్స్ని, అంటే ఎవరైనా పౌల్ట్రీ ఆల్రెడీ ఆ కోళ్ళన్నీ కూడా ఈ AVS వైరస్తో బాధపడుతున్నప్పుడు అక్కడికి దాని పౌల్ట్రీ పక్క నుంచి ఎవరైనా నడిచినా లేదా ఆ కోళ్ళను తిన్నా వాళ్ళందరికీ కూడా ఈ ఆ వైరస్ సోకేసింది. కానీ హ్యూమన్ అండ్ హ్యూమన్కి మాత్రం సోకలేదు. చూసారా, ఈ విధమైన వైరస్ ఆఖరికి ఏవియన్ ప్లస్ హ్యూమన్ వైరస్ స్ట్రెయిన్గా మ్యూటేట్ అయ్యింది. చూసారా, ఇప్పుడు హ్యూమన్ నుంచి హ్యూమన్కి పాకలేదు, కానీ ఈ కోళ్ళ నుంచి హ్యూమన్కి వచ్చింది ఈ AVS వైరస్. ఎప్పుడైతే ఈ హ్యూమన్కి సోకిందో AVS ప్లస్ హ్యూమన్ వైరల్ స్ట్రెయిన్గా ఒక క్రొత్త స్ట్రెయిన్ అవతరించింది. దీని హెరిటరీ మెటీరియల్లో హ్యూమన్కి మరియు ఏవియన్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. చూసారా, ఈ ఫ్లూ వైరస్లు కాన్స్టెంట్గా ఎలా రూపాంతరాలు చెంది క్రొత్త వైరస్లుగా మార్పు దాల్చుతూనే ఉంటుందో. ఇదేంటి, ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకునే ఉంటున్నాం కదా, ఈ రకరకాల వైరస్లు ఏమిటి, వీటి క్రొత్త వ్యాక్సిన్స్ ఏంటి, మొన్నటి వరకు తీసుకున్న వ్యాక్సిన్ ఏమీ పనిచేయవా, మరి అలాంటి ఆవిడ ప్రతి ఏడు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి, దీన్ని బట్టి చూస్తే మెడికల్ ఫీల్డ్ వాళ్ళు వ్యాక్సిన్ అని అబద్ధం చెప్తున్నారన్నమాట, లేదా వ్యాక్సిన్ అని చెప్పి ఒంట్లోకి ఏమెక్కిస్తున్నారో ఏమో, దానివల్ల శరీరానికి ఏ సమస్య వస్తుందో ఏమో అనే ఒక అసంపూర్ణమైన అభిప్రాయానికి వచ్చేసి ఫ్లూ రాని దాన్ని భరిద్దాం, న్యాచురల్గానే దాన్ని ఇమ్యూనిటీని సాధించుకుందాం అని వ్యాక్సిన్లు వేసుకోకపోవడం, వారి పిల్లలకు కూడా వేయించకపోవడం అనేది చేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది పిల్లలు, పెద్దవాళ్ళు ఫ్లూ వైరస్లు సోకి బాధపడుతున్నారు. ఈ సమస్యని ఎలా కరెక్ట్గా అర్థం చేసుకోవాలో చెప్తాను. అప్పుడు వ్యాక్సిన్స్ వేసుకోకపోవడం ఎంత తప్పో తెలుస్తుంది. ఈ వైరల్ చేంజెస్ అనేవి రెండు రకాలు ఉంటాయి, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అలాగే యాంటీజెనిక్ షిఫ్ట్. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటే సహజంగా ఫ్లూ వైరస్ చాలా నెమ్మదిగా చేంజ్ అవుతూ వస్తుంది, చాలా కాలం పడుతుంది. ఈలోపు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాధి నిరోధకత పెరిగి దాని లక్షణాలు మనలో క్షీణిస్తూ వస్తుంది. ఇక ఫ్లూ ఇక సోకదు దానివల్ల. అదే రెండవ రకం యాంటీజెనిక్ షిఫ్ట్ అంటే రెండు రకాల ఫ్లూ స్ట్రెయిన్స్ ఒకే కణాన్ని ఇన్ఫెక్ట్ చేయడం. అటువంటి రెండు రకాల స్ట్రెయిన్స్ బలంగా తయారయ్యి జంతువులను ఇన్ఫెక్ట్ చేసి వాటి నుండి హ్యూమన్స్కు సోకుతాయి. ఇలాంటివే ఈ పాండమిక్ డిసీజెస్గా విజృంభించడం. వీటికి పైన చెప్పిన సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్లు ప్రతి ఏడు తీసుకుని తగ్గిపోవాలంటే ఎలా తగ్గుతుందండి? అది వేరు, ఇది వేరు. ప్రతి ఏడు మనకిచ్చే ఫ్లూ వ్యాక్సిన్లో 2-3 సీజనల్ వ్యాక్సిన్లు కలిపి తయారు చేస్తారు కాబట్టి సీజనల్ ఫ్లూస్ని తప్పకుండా అరికడుతుంది. తప్పకుండా ఆ వ్యాక్సిన్ని తీసుకోవాలి. అయినా సరే వైరస్ సోకింది అంటే మరో క్రొత్త రకమైన అంటే రూపాంతరం చెందిన స్ట్రెయిన్ అని అర్థం చేసుకోవాలి. మామూలు ఫ్లూ వ్యాక్సిన్ని వేసుకున్నప్పటికీ కూడా కొంతవరకు క్రొత్త స్ట్రెయిన్ యొక్క లక్షణాలను అదుపులో ఉంచుతుంది. బొత్తిగా అది పనిచేయటం లేదని కాదు, 10 మందికి త్వరగా సోకకుండా కూడా ఆపుతుంది. ఈ లోపల వైద్య సహాయాలు తీసుకునేటప్పుడు మరికొన్ని సాధనాల వల్ల పూర్తిగా వాటి యొక్క వ్యాప్తిని అదుపులో ఉంచుతుంది. ఇప్పుడు యాంటీజెనిక్ షిఫ్ట్ అంటే ఏంటో మనం చెప్తాను చూడండి. మళ్ళీ ఒక డక్ కానీ లేదా ఏదైనా నీటిలో తిరిగే పక్షికి ఫ్లూ అటాక్ అయింది అనుకోండి, వాటికి దగ్గరగా తిరిగే చికెన్కో పిగ్కో పాస్ చేస్తుంది. ఈ లోపల ఇన్ఫ్లుయెంజా వైరస్ కలిగి ఉన్న ఏ హ్యూమనో వాటికి దగ్గరగా రాగానే ఆ హ్యూమన్ వైరస్ కూడా ఈ చికెన్కో పిగ్కో సోకుతుంది. ఆ చికెన్ లేదా పిగ్లో ఈ వైరస్లన్నీ ఒకటే కణానికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది ఏది, ఈ హ్యూమన్ నుంచి వచ్చినది అలాగే డక్ నుంచి వచ్చినది స్ట్రెయిన్, డిఫరెంట్ వైరల్ స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఒకటే కణానికి ఈ చికెన్లోనో పిగ్గులోనో ఒకటే కణానికి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ స్ట్రెయిన్స్ నుండి జీన్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి ఒక క్రొత్త స్ట్రెయిన్గా మారుతుంది. ఇలా మారినదే ఇప్పుడు మహమ్మారిలా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ. ఈ లేటెస్ట్ స్వైన్ ఫ్లూలో 8 ఆర్ఎన్ఏ స్ట్రాండ్లు, అంటే వైరస్ ఎప్పుడు కూడా ఆర్ఎన్ఏను కలిగి ఉంటుందండి, ఒక హెరిటరీ మెటీరియల్గా. వైరస్లో డిఎన్ఏ ఉండదు. ఇప్పుడు ఈ స్వంత స్వైన్ ఫ్లూ ఏమో 5 స్ట్రాండ్స్ కలిగి ఉంటే ఏవియన్, అంటే పక్షి దాంట్లో నుంచి ఒక 2 ఆర్ఎన్ఏ స్ట్రాండ్స్ కంట్రిబ్యూట్ అయ్యాయి, ఇప్పుడు మనిషి నుంచి 1, మొత్తం 8 అయినాయి కదా. ఈ క్రొత్త స్వైన్ ఫ్లూ స్నీజింగ్, కాఫింగ్ ద్వారా ఒక మనిషి నుండి మరో మనిషికి సోకుతుంది తప్ప మరి పిగ్ నుండి కాదు. ఈ క్రొత్త వైరస్కి మరో పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెంజా H3N2V. వి అంటే వేరియంట్ అని అర్థం. ఎలా వేరియంట్ అయిందంటే, ఒరిజినల్గా వైరస్ ఎలా వేరియంట్ అయిందంటే, ఒరిజినల్గా వైరస్ పిగ్ని ఇన్ఫెక్ట్ చేసేది, కానీ ఈ వేరియంట్ మనుషులు ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్ 2011 అవుట్ బ్రేక్ అయింది. ఇండియాను పట్టి కుదుపుతున్నది ఇదే. ఎప్పటికప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ని తయారు చేసి అరికడుతున్నా కొన్నేళ్ళు పోయాక మళ్ళీ ఫ్లూ మహమ్మారిలా ఎందుకు తలెత్తుతుంది? ఇందుకే. పిగ్ యొక్క రెస్పిరేటరీ సెల్ కణంలో హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా వైరస్, అలాగే అదే సెల్కి స్వైన్ ఫ్లూ వైరస్ కూడా ఇన్ఫెక్ట్ అయినప్పుడు పొరపాటున ఈ హ్యూమన్ వైరల్ స్ట్రాండ్స్ స్వైన్ వైరల్ స్ట్రాండ్స్తో ఎన్వలోప్ అయిపోతుంది. అంటే ఒక్క సెల్లో 8 స్వైన్ ఫ్లూ వైరల్ స్ట్రాండ్స్, 8 హ్యూమన్ ఫ్లూ వైరల్ స్ట్రాండ్స్ కలిసి మొత్తం 16 టైపులుగా డిఫరెంట్ కాంబినేషన్స్లో వైరస్లు తయారవుతాయి. దీనినే యాంటీజెనిక్ షిఫ్ట్ అని అంటారు. ఒక్కొక్క సబ్ టైప్లో ఒక్కొక్క రకమైన జెనెటిక్ కాంపోజిషన్ ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ వైరల్ స్ట్రెయిన్ విలక్షణమైన లక్షణాలను కలిగి ఉండి ఒకసారి బలోపేతమైన వైరస్లు, మరొకసారి మైల్డ్ వైరస్లు, వాటి ఇంక్యుబేషన్ టైమింగ్స్ను బట్టి అవుట్ బ్రేక్స్ అవుతూ పోతాయి. దీనికి సంవత్సరాలు పడుతున్నాయి. వ్యాక్సిన్లు కూడా వైరస్ బయట పడ్డాకే దాని లక్షణాలను బట్టి ముందు గుర్తించి తర్వాత చేయగలిగే పరిస్థితి కాకపోతే కామన్గా ఈ వైరస్లన్నిటికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. అందుకే డాక్టర్లు, హెల్త్ అఫీషియల్స్ ముందు ఉన్న వ్యాక్సిన్స్ని ఉపయోగిస్తారు. ఇది కొంతవరకు లక్షణాలని, వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ వ్యాక్సిన్లని తయారు చేయడానికి ఏ విధంగా వైరస్లు కనుక్కుంటారు? అంటే మరి ఈ వ్యాక్సిన్స్ అంటే ప్రతి ఒక్క వైరల్ స్ట్రెయిన్కి, ఈ టైప్స్కి, సబ్ టైప్స్కి వ్యాక్సిన్స్ కావాలి అంటే ముందు ఆ వైరస్లుని కనుక్కోవాలి కదా. ఎందుకంటే బాడీలో ఎవల్యూషన్ జరిగి గాలిలోకి సోకుతుంది. మరి ఏది ఎలా తయారైంది, దాని ఈచ్ సబ్ టైప్ యొక్క లక్షణాలు ఏమిటి అని మనకి ఎలా మనం కనుక్కుంటేనే కదా వాటికి వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేయగలం. మరి అటువంటి ముందు వైరస్ని ఎలా కనుక్కోవాలి వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేయాలంటే? అది ఎలా అంటే, ఒక్కొక్క వైరస్ టైప్కి నిర్దిష్టమైన యాంటీజెన్స్ లేదా సర్ఫేస్ ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని అన్నిటినీ టెస్ట్ చేసి కనుక్కుంటారు. క్రొత్త వైరస్లకి వ్యాక్సిన్లను తయారు చేయాలంటే రిఫరెన్స్గా పాత వైరల్ స్ట్రెయిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ని ఇచ్చే డేటాలు, అలాగే ఆల్రెడీ వైరస్ అటాక్కి గురైన పేషెంట్ శాంపుల్స్ని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెంటర్స్ కలిగి ఉంటాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, అది ఇవన్నీ కూడా ఆరోగ్య సంస్థలు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అలాగే CDC సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ఈ ఆరోగ్య సంస్థలు కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాయన్నమాట. అప్పుడు ల్యాబ్లకు పంపుతారు. పంపినప్పుడు ఈ వ్యాక్సిన్లని కిల్డ్ వైరల్ పార్టికల్స్గా తయారు చేస్తారు. ల్యాబ్స్కి వచ్చేవి ఏంటంటే అవి కిల్డ్ వైరల్ పార్టికల్స్గా తయారు చేస్తారు. దాన్ని మనిషిలో ఎక్కించి ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తారు. నేసల్ స్ప్రేలో మాత్రం లైవ్ వైరస్ ఉంటుంది. మీరు అక్కడ వినే ఉంటారు, పిల్లలకి స్కూల్స్లో నేసల్ స్ప్రే ఇస్తారు. ఇట్స్ ఎ లైవ్ వైరస్ యాక్చువల్గా. అదేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని అభివృద్ధి చేయడానికి. కానీ మనకు ఇచ్చే వ్యాక్సిన్స్ మాత్రము ఈ కిల్డ్ వైరల్ పార్టికల్స్తో, ఇంకా అది లైవ్గా ఉండవు. సో దానితో ఏంటంటే ఇమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు వ్యాక్సిన్స్ ద్వారా. మరి నేసల్ స్ప్రేలోని లైవ్ వైరస్ ఉంటుంది కదా, మరి దానివల్ల ప్రమాదం కదా అని మీకు అనిపించవచ్చు. అది రెప్లికేట్ అంటే విభజన అయ్యే లక్షణాన్ని కోల్పోయి ఉంటుంది. అంటే దాని మీద కూడా రీసెర్చ్ చేస్తారు, చేసి దానికి మళ్ళీ మళ్ళీ విభజన అయ్యే లక్షణాన్ని తీసేస్తారనమాట. తీసేసి అప్పుడు నేసల్ స్ప్రేలో ఉపయోగిస్తారు. ఇకపోతే మనకు వ్యాక్సిన్స్లో ఉన్న వాటిని మాత్రము ఉండే వాటి మాత్రం కిల్డ్ పార్టికల్స్, వైరల్ పార్టికల్స్, దే ఆర్ నాట్ లైవ్. అవి మన బాడీలోకి ఎక్కించి వైరస్కి ఎగెన్స్ట్గా యాంటీబాడీస్ మన బాడీలో తయారు చేస్తారు ఈ వ్యాక్సిన్స్ ద్వారా. కానీ కొంతమందిలో ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు సరిగ్గా, అలాంటి వాళ్ళకి మాత్రం నేసల్ స్ప్రేని ఇవ్వకూడదు. అయితే మరి స్వైన్ ఫ్లూకి ఇంకా వ్యాక్సినే లేదా అంటే ఉండింది, వేస్తున్నారు కదా. ఇవేంటంటే రెండు యాంటీవైరల్ ఏజెంట్స్ని వాడారు ఈ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ తయారు చేయడానికి, రిలింజా మరియు టామీ అని. రెండు కూడా ఫ్లూ వ్యాక్సిన్స్, ఫ్లూ అన్నమాట, ఫ్లూ వైరస్ దాని ఒక వ్యాక్సిన్గా. ఇది ఇన్ఫ్లుయెంజా ఏబి వైరస్ను కూడా అరికట్టుతుంది అన్నమాట. సో 2014 డిసెంబర్ 22 డ్రగ్ను అప్రూవ్ చేసింది, యాంటీ ఇన్ఫ్లుయెంజా డ్రగ్. అంటే ఇది 15 సంవత్సరాల కృషి అండి, 15 సంవత్సరాల కృషి తర్వాత యాంటీ ఇన్ఫ్లుయెంజా డ్రగ్. అది పెరామివర్ ఇంజెక్షన్ ద్వారా రేపివెబ్ అని అంటారు. అయితే ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఒక పక్క వ్యాక్సిన్లు వేసుకోమంటున్నారు, మరో పక్క అవే వ్యాక్సిన్ల వల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి అనేసి అంటున్నారు. మరి ఏది నిజం? రెండూ నిజమే, కానీ రెండు ఇండిపెండెంట్ విషయాలు, అది గమనించాల్సినది. ఎలా అంటారా, యూరోపియన్ కంట్రీస్లో 2009 వచ్చిన ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లో ఒక ఎడ్జువెంట్ని వాడారు, దాని పేరు ఏంటంటే పాండ్రమిక్స్. గ్లాక్సోస్మిత్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తయారీలో దాన్ని యూజ్ చేశారు. ఈ ఎడ్జువెంట్ యొక్క ఉపయోగం ఏంటంటే, వీటిని వ్యాక్సిన్స్లో కలిపిస్తారు, అంటే బాడీలోకి ఎక్కించగానే ఇమ్యూన్ రెస్పాన్సెస్ని అధికం చేయడానికి. ఇది ఆల్ఫా టోకోఫెరాల్, సీక్వెలిన్ మరియు పాలిసార్బేట్ 80 లాంటి కెమికల్ ఏజెంట్స్తో తయారు చేసిన అనమాట ఈ ఎడ్జువెంట్స్. ఇది ఒక ఆయిల్ అండ్ వాటర్ ఎమల్షన్. అది ఈ ఎమల్షన్తో కలిపి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ప్రజలకి స్లీపింగ్ ప్యాటర్న్స్ మారి నార్కోలెప్సీ అనే న్యూరలాజికల్ డిజార్డర్కి దారితీసిందని చెప్పారు. ఈ సమస్యను మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఫిన్లాండ్లో, ఆ తర్వాత మరికొన్ని యూరోపియన్ దేశాల్లో. ఈ మధ్యకాలంలోనే యూకేలో ఈ పాండర్మిక్స్ నార్కోలెప్సీతో సంబంధం ఉందని తేల్చి చెప్పారు. కానీ ఈ పాండర్మిక్స్కి యునైటెడ్ స్టేట్స్లో లైసెన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ పాండర్మిక్స్ ఇప్పుడు ప్రస్తుతం చలామణిలో ఉన్న ఏ ఫ్లూ వ్యాక్సిన్లోనూ కలవలేదు. ఇదేదో ఎప్పుడో ఒకసారి యూరోపియన్ కంట్రీస్లో జరిగిన మాట వాస్తవమే. ఈ ఎమల్షన్ వల్ల న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చిందే తప్ప ఈ ఇన్ఫ్లుయెంజా వైరసెస్ లేదా ఈ స్వైన్ వైరసెస్కి కనుగొనబడిన తయారు చేయబడిన ఈ వైరల్ పార్టికల్కి యాంటీబాడీస్ని తయారు చేసే విధానం లేదా తయారు చేయబడిన కిల్డ్ వైరల్ పార్టికల్స్ వల్ల మాత్రము కాదు. అది మన జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము. కానీ ఇప్పుడు ఆ ఎమల్షన్స్ని ఏవి కూడా ఎందులో కూడా కలపటం లేదు, కాబట్టి నిరభ్యంతరంగా వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు.
ఇంతవరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం నవంబర్ 18, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.